వెంకటేశ్వర స్వామి వారు కనబడ్డారు. ఆయనకి కూడా శాపం ఇచ్చారు, పిశాచోభవ దుర్బుద్ధే మదొక్కా దానకర్మణ శుక్రవారేతు సాయాన్నే కిరీటం ధారయామ్యహం, కిరీట ధారణే కాలే నేత్రే మే జలపూరితే. శుక్రవారం సాయంకాలం మా మామగారు నాకు కిరీటం పెడతాడు, అప్పుడు ఆనంద భాష్పాలు పడతాయి, అప్పుడు నీకు ఆ పిశాచ రూపం పోతుందని వరమిచ్చారు. ఆ తరువాతి కాలంలో ఆయన వంశంలో వచ్చినటువంటి వాడే మహానుభావుడైనటువంటి పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు గారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అవతారం బయటికి పుట్టలోంచి రావడానికి కారణం గోవుని సంరక్షించడమే. గోవుని రక్షించడం కోసం అవసరమైతే వెంకటేశ్వర స్వామి తల మీద గొడ్డలి దెబ్బతిని ఏడు తాడి చెట్లంత రక్తాన్ని విడిచిపెట్టారు. అంటే గోవుకి అపకారం జరిగితే విష్ణువు ప్రీతి చెందరు, విష్ణువు ప్రీతి చెందకపోతే లోకంలో సుఖశాంతులుండవు. విష్ణువు ప్రీతి చెందాలంటే గోవు రక్షింపబడాలి, గోవు రక్షింపబడితే స్వామి సంతోషిస్తారు. అందుకే ఎప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా పెద్ద కార్యం చేస్తే ఒకటే కోరుకుంటాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అడుగుతాం. విష్ణువు బలం పెరిగితే ఆ బలంతో మనని రక్షిస్తారు, విష్ణువు ఆగ్రహం చెందితే మనకి రక్షణ ఉండదు, సుఖశాంతులు ఉండవు. గోవుకి అపకారం జరిగితే అందరూ చూస్తుండగా గోవుల్ని లారీల్లో కట్టి వధశాలకు తీసుకెళ్లిపోతుంటే ఎవ్వరు దాని గురించి పట్టించుకోకపోతే గోవులు ఏడిస్తే గోవులకి వధ జరిగితే ఆ రాజ్యమునందు సుఖశాంతులు ఉండవు, ప్రకృతి విపత్తులు ఎక్కువవుతాయి, ఎవ్వరూ సంతోషంగా జీవించలేరు. కాబట్టి గోవు రక్షింపబడవలసినదే. గోవుని రక్షించడానికి అవసరమైతే వెంకటేశ్వరుడు అంతటి వాడు తలడ్డు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన నాడు గోవుని రక్షించుకోవడం అన్నది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. నేను విమర్శించి నేను మాట్లాడటం లేదు, నాకు అధికారం లేదు కూడా. ఎక్కడో అరణ్యంలో ఉన్న క్రూర మృగాలైన పెద్ద పులులకి అభయారణ్యాలు కట్టాం, ఎక్కడో అరణ్యాలలో ఉన్నటువంటి చందనపు చెట్లకి రక్షణ కల్పించి వాటిని నరికి తీసుకెళ్లిపోకుండా చూశాం. వేదప్రోక్తమై ఇంత గొప్ప స్వరూపం కలిగినటువంటి ఆవుల్ని రక్షించడానికి గోవధని నిషేధిస్తూ చట్టం చేస్తే ఎవరు సంతోషించరు. గోవధ నిషేధింపబడాలి. ఒకవేళ మనం చెప్పేటటువంటి సిద్ధాంతముల యందు విశ్వాసం లేని వారు ఎవరైనా ఉండవచ్చు, అలా ఉన్నప్పటికీ ఒక్క కారణానికి వారు కూడా దీన్ని అంగీకరిస్తారు. భూతదయ అని ఒక మాట ఉంది, ఒక్క ప్రాణిని చెనకకుండా విడిచిపెట్టడానికి ఎవరైనా అంగీకరిస్తారు. అలా అంగీకరిస్తారు కాబట్టి గోవధ జరగకుండా చూడడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు. అసలు ఒక నిషేధం కన్నా ప్రేమ మార్గం చేత గోవు వధింపబడకుండా చూడడం సుసాధ్యమైనటువంటి విశేషం. అంత పరమ పవిత్రమైనటువంటి గోజాతి నిష్కారణంగా నశించిపోవలసినటువంటి అవసరం లోకంలో ఏర్పడకూడదు. కాబట్టి వెంకటేశ్వరావతారము యొక్క ప్రధానమైన ప్రయోజనము కూడా గో సంరక్షణమే. సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించకుండా పరమ జ్ఞానిగా ఈ లోకంలో తిరుగాడినటువంటి భగవాన్ రమణులంతటి వారు గోవు విషయంలో అంత శ్రద్ధ చూపించారు. లక్ష్మి అని ఒక గోవు ఏ మహానుభావుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు, రమణ మహర్షికి ఇచ్చాడు, ఆ రోజు దీని ఇంటికి తీసుకెళ్ళిపోతాను, దీనికి కోడెదూడలు పుడితే మీకు ఇస్తా, దీనికి పెయ్యి దూడలు పుడితే నేను ఉంచుకుంటాను, ఆవులు పుడితే అన్నాడు. భగవానులకు ఏం కావాలి కనుక మీ ఇష్టం అన్నారు. ఆ లక్ష్మి రోజు ఊర్లోంచి ఎవరో మార్గం చెప్పినట్టుగా రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చేది, రమణులు కూర్చున్న సోఫా చుట్టూ ప్రదక్షిణం చేసేది, వచ్చి పక్కన పడుకునేది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, రమణులే తన నోటితో చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకి ఇప్పుడు రమణాశ్రమంలో గంట కొడతారు భోజనానికి లేవండని. ఆ రోజుల్లో 12 గంటలకి గంట కొట్టే అలవాటు ఉండేది కాదు. 12 గంటలైంది భోజనానికి రమ్మని ఎక్కడున్న ఆవు వచ్చి లక్ష్మి రమణ మహర్షి ఎదురుగుండా నిలబడి తలాడించేది రమ్మనమని, భోజనానికి లేవండని. ఓహో ఈవిడొచ్చారే, భోజనం వేళ అయిందా ఏమి అని రమణ మహర్షి ఇలా గడియారం చూస్తే ఖచ్చితంగా 12 అయి ఉండేది. రోజు రమణ మహర్షిని భోజనానికి తీసుకెళ్లేది. అది మహర్షికి ప్రదక్షిణం చేయకుండా ఏ ఒక్కరోజు ఉండేది కాదు. ఆఖరికి గోశాల నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేస్తే కట్టు తాడు తింపేసుకుని రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏదో చెప్పింది, ఆయనకు అర్థమైంది, ఓహో దీనికి ఇల్లు కడుతున్నారట, శంకుస్థాపనట నన్ను రమ్మంటోంది అంటే ముందు నడిచి ఆయన్ని తీసుకెళ్ళింది. ప్రాణం పోయే రోజున కూడా రమణ మహర్షి కోసం అలాగే తల చాపుకుని పడుకుంది. రమణ మహర్షి వెళ్ళి దాని దగ్గర కూర్చుని తలంతా నిమిరి దాన్ని బుజ్జగించి, ఏమ్మా బాధగా ఉందా, ఇబ్బందిగా ఉందా, 10:30కి డాక్టర్ గారు వస్తారమ్మా, చాలా బాధపడుతున్నావే, అని ఆయన ఒక్కసారి నిమిరేటప్పటికి దాని బాధ అంతా అణిగిపోయింది. అణిగిపోయి కొంతసేపటికి మళ్ళీ రమణ మహర్షి తిరిగి ఆ ప్రాంగణం వెనక్కి వచ్చేసరికి ఆయన వంక చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేసింది. అణిగిపోయిందా అని అడిగారు రమణ మహర్షి. అడిగి గొప్ప సిద్ధ పురుషుడు, ఒకనాడు కూరల అవ్వగా ఉండి నాకు అన్నం పెట్టింది, ఈనాడు లక్ష్మీ అన్న పేరుతో ఈ ఆశ్రమంలో తిరిగి ఓ సంతతిని 9 కాన్పులతో వృద్ధి చేసింది, కాబట్టి ఈ శరీరాన్ని మామూలుగా ఉంచకూడదు, దీన్ని ఒక సన్యాసి శరీరాన్ని ఎలా భూస్థాపితం చేస్తామో అలా రమణ మహర్షి ఆశ్రమం వెనక గొయ్యి తవ్వి కర్పూరంతో ఉప్పుతో నింపి ఆ గోవుని సమాధి చేశారు. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమం వెనకాతల లక్ష్మీ ది కౌ అన్న పేరుతో, లక్ష్మి సమాధి అన్న పేరుతో ఆ గోవు యొక్క సమాధి ఉంటుంది. పరమ జ్ఞాని అయి దేనితో సంబంధం లేనటువంటి భగవాన్ రమణులంతటి వారు ఆ గోవుని అంత ఆదరించారు. కనుమ పండుగ వచ్చింది అంటే గోవులన్నిటికీ కూడా అంత గొప్ప అలంకారం చేయించేవారు. ఎన్నడూ ఫోటో తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఒకవేళ ఫోటో తీసుకుంటామని ఎదురుకుండా వచ్చి నిలబడితే ఓహో నన్నే ఫోటో తీయగలవా ఏది తీ అనేవారు. ఆయన్ని ఫోటో తీస్తే ఏమీ పడేది కాదు, కాంతి పుంజం పడేదంటే. ఆయన తీయించుకోవాలనుకుంటేనే ఫోటో పడేది. అంతటి శక్తి సంపన్నులు రమణులు. ఒకనకొక నాడు దక్షిణామూర్తి ఎవరు అని ఒక వ్యక్తి అడిగితే ఆయన్ని ఫోటో తీస్తే దక్షిణామూర్తి వచ్చింది. అంతటి మహాపురుషుడైనటువంటి రమణులు కనుమ పండుగ నాడు గోవుకి అలంకారం చేస్తే చేతిలో కర్ర పట్టుకుని కృష్ణ పరమాత్మల త్రిభంగి స్వరూపం పెట్టి ఆ ఎడం చేతిని తీసుకెళ్లి గోవు మీద వేసి కావాలని ఫోటోలు తీయించుకున్నారు. ఫోటోలు తీయించుకుంటే మరో కృష్ణ పరమాత్మలా ఉన్నారని పొంగిపోయి సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నగారికి ఉత్తరం రాస్తే సూర్యనాగమ్మ గారి లేఖల ద్వారా ఆ లక్ష్మి యొక్క వైభవం అంతా మనకి ఇవాళ తెలిసి వచ్చింది. రమణ మహర్షి అంతటి మహాపురుషులు గోవునంత ఆదరించారు. అసలు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే వెంపర్లాడిపోయారు గో సంరక్షణ కోసం. ఎంత పరితపించారో మహానుభావుడు. అంత గొప్ప ప్రాణి గోవు. ఆ గోవు చెనకబడకూడదు. పరమేశ్వరుని యొక్క అవతారములలో గోవుతో సంబంధం లేకుండా ఉండదు. అసలు పరదేవతయే గోవు రూపాన్ని పొందింది ఒకప్పుడు. కామధేనువు అని ఒక అవతారం మూక పంచశతిలో కామధుక్ రూపిణి అని మూకశంకరుడు స్తోత్రం చేస్తారు. కామధేనువు అన్న పేరుతో పాలసముద్రంలోంచి పైకొచ్చింది. పైకొచ్చి ఆ కామధేనువు దర్శనం చేసిన, ఆ కామధేనువుని పూజించిన, కామధేనువు వాహనం మీద పరదేవత తిరిగిన అది పరమమంగళప్రదం. ఇప్పటికీ మన దేవాలయంలో కామధేను వాహనం మీద అమ్మవారు శారదా నవరాత్రుల్లో ఊరిరిగింపుకు వెళ్ళొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కామధేనువుగా పరదేవతయే ఒకసారి పాలసముద్రంలోంచి పైకొచ్చింది. అంత గొప్ప స్వరూపం ఆ గోవు యొక్క స్వరూపం. ఆ గోవుకి పరమేశ్వరుడికి ఎప్పుడూ అవినాభావ సంబంధమే. అందుకే ధర్మ సంస్థాపన కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యవలసి వస్తే భూమాత కూడా గోమాతగా మారి ప్రార్థన చేస్తుంది. ధర్మము ఇప్పుడు వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమేశ్వరుడు వృషభవాహనమెక్కి తిరుగుతుంటాడు. వృషభవాహనమెక్కి తిరుగుతున్నాడు అన్న మాటకు అర్థం నిజంగా వృషభము అని కాదు. వృషభము అంటే ధర్మము. ధర్మము 4 పాదాలతో ఉంటుంది. ఆ 4 సత్యము, శౌచము, తపస్సు, ధర్మ తపస్సు, దయ. ఈ 4 పాదములు. ఈ 4 పాదములతో తిరిగేటటువంటి వృషభమే ధర్మము. పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు అంటే పరమ ధర్మమూర్తి అయి ఉంటాడు. ఎవరు ధర్మమునందు నిలబడతారో వాళ్ళంటే పరమేశ్వరుడికి పరమ ప్రీతి. అందుకే ఆయనకి రుద్రుడు అని ఒక పేరు. రుద్రుడు అంటే కోపంతో ఉంటాడు అని కాదు. రుద్రుడు అంటే ధర్మమునందు ప్రవర్తింపచేయువాడు అని. ధర్మంలో మనం నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడికి రుద్రుడని పేరు. అటువంటి పరమేశ్వరుడికి వాహనం కూడా వృషభమే. పరమేశ్వరుడికి ధ్వజం మీద ఉండేటటువంటిది కూడా వృషభమే, వృషభ ధ్వజం. ఆఖరికి మహాభారతంలో పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం చేస్తుంటే 12 కష్టపడి అరణ్యవాసం చేసి, 1 అజ్ఞాతవాసం చేసి ఎక్కడో దాక్కుని ఉన్నా కూడా విరాట మహారాజు గారి యొక్క ఆశ్రమం ఆస్థానంలో ఉన్నారు, అతని రక్షణలో ఉన్నారని దుర్యోధనుడికి అనుమానం వస్తే పెట్టిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా? విరాటునికి గోసంపద ఉంది, గోవుల్ని ఎత్తుకొద్దాం. గోవులు పోతున్నా కూడా పాండవులు చూస్తూ కూర్చోరు. ఒకవేళ అజ్ఞాతవాసం పూర్తవకపోయినా బయటికి వచ్చేస్తారు. మళ్లీ దానివల్ల 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా కూడా సిద్ధపడి చెయ్యడానికే ఉంటారు తప్ప, గోవులు పోతే పోయాయి తప్ప మనకెందుకని మాత్రం కూర్చోరు. కాబట్టి గోవులు ఎత్తుకొద్దామని చెప్పి దుర్యోధనుడు పన్నాగం పన్ని ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణం చేస్తే ఆ గోవులే పరదేవతాస్వరూపమై అనుగ్రహించే లెక్క కట్టుకోవడంలో తప్పు లెక్క కట్టాడు భీష్మాచార్యులు వారు చెప్పారు. అధిక మాసాలతో అయిపోయింది అజ్ఞాతవాసం అని ఆయనకి ఆ ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది. అది ధర్మం అంటే ఈ ఆలోచన ముందొచ్చుంటే గోవుల కోసం పాండవులు వచ్చేస్తారు, వచ్చేస్తే అయిపోతుందంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు. గోవుల్ని రక్షించడం కోసం మళ్ళీ అన్ని కష్టాలు పడడానికైనా సరే మహాభారతంలో పాండవులు సిద్ధపడ్డారు. గోవు గోవే, మీరు ఎటువైపు నుంచి ఎటువైపుకి చూడండి, లోకమంతా గోవుతోనే ముడిపడి ఉంటుంది. అంత సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపము గోవు యొక్క స్వరూపం. ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి నమస్కారం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ కూడా అభ్యున్నతి కారకములు. అటువంటి గోవుని కంటిని రెప్ప ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకోవాలి. ఒక వ్యక్తి యొక్క శరీరం పడిపోయిన తరువాత దేవతలు లెక్క కట్టేది ఏది లెక్క పెడతారంటేట, మహాభారతంలో వ్యాస మహర్షి సుఖబ్రహ్మతో ఒక ఆఖ్యానాన్ని చెప్తాడు. అందులో చెప్తాడు, జీవించి ఉన్నంత కాలం గోవుల కోసం పరితపించి, గో సేవ చేసి, గోవులకి ప్రదక్షిణం చేసి, గోవులకి నమస్కారం చేసి, తనకున్న దాంట్లో గోవులకి వెచ్చించి, గోవులకి గ్రాసం పెట్టి, గోవులను కాపాడినటువంటి వాణ్ణి యమధర్మరాజు గారి సభకి తీసుకెళ్లారు. ఆయన నుంచి సువాసనలు వచ్చాయి. ఎందుకు తీసుకొచ్చారని అడిగాడు. నువ్వు చేసినటువంటి గోసేవ వలన నిన్ను ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. గోసేవ అంత గొప్పది. మహాభారతంలో ఒక మాట స్పష్టంగా చెప్పారు, గోవు గురించి మాట్లాడాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. గోవు గురించి మాట్లాడాడు అంటే 33 మంది దేవతల యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యాడని గుర్తు. గోవు గురించి జరిగిన ప్రసంగం వినాలన్నా, గోవు గురించి ప్రసంగం జరుగుతుండగా కూర్చోవాలన్నా పురాకృత పుణ్యం ఉన్నవాడు, ఈశ్వరుడి కృప ఉన్నవాడు తప్ప కూర్చోడు. కాబట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహంతో ఒక 2 పాటు మనందరం కూడా గోమాత యొక్క వైశిష్ట్యం గురించి చెప్పుకున్నాం. నా ఉద్దేశ్యం నేనంతా చెప్పేశానని కాదు, స్కాంద పురాణంలో ఉన్నటువంటి గోమహాత్యానికి సంబంధించిన స్తోత్రం మనం చదువుతుంటాం. దాని గురించి కానీ, గోగీత కానీ, లేకపోతే గోవికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంది, దాన్ని గోశాల్లో కూర్చుని జపం చేస్తారు. ఆ మంత్ర విశేషాల గురించి కానీ, శ్యాయన మహర్షి చేసినటువంటి శ్లోకాల గురించి కానీ వీటి గురించి నేను వివరించలేదు. కానీ గోవు గురించి ఎంత చెప్పినా, ఎన్నాళ్ళు చెప్పినా పూర్తవదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. పరమభక్తితో ఒక్క మాట చెప్పుకున్నా ఆ గోమాత పరదేవతాస్వరూపం కాబట్టి మనని అనుగ్రహించి తీరుతుంది. మనం ఎంతో కష్టపడి ఇవాళ గోశాలని నిలబెట్టుకున్నాం. ఆ గోమాత గురించి నేను ఇంత మీతో మనవి చేశాను, కానీ ఇన్ని చెప్పి నేను మీతో ఒక మాట చెప్పకపోతే నా ఉపన్యాసానికి అర్థం ఉండదు. గోవుని పూజించడం చాలా గొప్పది. కాబట్టే ఇక నుంచి ఈ గోశాలలో ప్రతి ఆదివారం నాడు కూడా గోపూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పింపబడుతుంది. చాలా ద్రవ్యం పెడితే గోపూజ చేసుకోవడం కష్టపడతారు కనుక, గోపూజ చేయించేటటువంటి బ్రాహ్మణుడికి సంభావన ఎంతో తక్కువిచ్చినా గురువుగారు గోశాల కోసం నేను వచ్చి గోపూజ చేయిస్తానని సుబ్రహ్మణ్యం సిద్ధపడ్డాడు, ఆ పక్కనే దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడు. కాబట్టి ప్రతి ఆదివారం నాడు గోపూజలు జరుగుతాయి. ఆ గోశాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ఇక్కడే ఉంటారు. మీరు ఎవరు గోవు పూజ చేసుకోవాలనుకున్నా మీ పేరిస్తే ఆదివారం నాడు పూజ చేసుకోవచ్చు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, మీ ఇళ్లలో శుభకార్యాలు జరిగినా, బిడ్డలు పుట్టినా, లేకపోతే పుట్టినరోజులు వచ్చినా, పెళ్లి రోజులు వచ్చినా, ఏ మంచి కార్యం జరిగినా చక్కగా వచ్చి ఒక్క పర్యాయం గోపూజ చేసుకుని ప్రదక్షిణం చేసి నమస్కరించి వెళుతుండండి. ఆ గోవు యొక్క అనుగ్రహంతో మనందరం చల్లగా ఉండి వృద్ధిలోకి వస్తాం. ఆ గోశాలని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చి సర్వతోముఖాభివృద్ధి పొందేటట్టుగా చెయ్యగలగడంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, జగద్గురువులైన పరమాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన యందు ప్రసరించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తూ, ఈ 2 నేను చేసినటువంటి ప్రసంగానికి ఇంత సహనంతో మీ అందరూ వచ్చి కూర్చుని విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించడం జరుగుతోంది. ఈ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. గోపాలకృష్ణ గారితో ముందు మాట్లాడాలనుకున్నాను, కానీ పరాకుగా నేను వేదిక మీదకి వచ్చేశాను. తప్పకుండా చెయ్యవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి తిథి ఒకటి ఉంది. ఆ తిథి నాడు అది చేయకపోతే ఇంకంతకన్నా ద్రోహం, అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత ఇంకొకటి లేదు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మహాపురుష జననం శంకర భగవత్పాదాచార్యుడు. వైశాఖ మాస కృష్ణపక్షంలో వచ్చే మహాపురుషుడు స్వామి హనుమ. వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరి పూర్వాభద్ర ప్రయుక్తాంచ హను మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాస కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మంగళవారం నాడు మహానుభావుడైనటువంటి స్వామి హనుమ ఆవిర్భవించారు. కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమం ఏమి చెయ్యాలి అనేటటువంటిది నేను ఆ దేవాలయ అర్చక స్వామితోటి, గోపాలకృష్ణ గారితోటి తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రకటించడానికి అవి నేను మాట్లాడడం జరగలేదు కాబట్టి ప్రకటించలేకపోతున్నాను. కానీ 15వ తారీఖు అయిందనుకుంటాను ఆ హనుమ జయంతి నాడు అందరూ తప్పకుండా రండి. హనుమ జయంతి నాడు హనుమ గురించి తప్పకుండా మనం వినవలసిందే. అందుకే 15వ తారీఖున ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను హనుమ గురించి. ఇలా చెయ్యడానికి అదృష్టం ఎక్కడి నుంచి పట్టింది? ఈ సంవత్సరం కాకినాడలో ఇన్ని కార్యక్రమాలకు ఎందుకు హాజరు కాగలుగుతున్నాను అంటే, చాలా పసివాళ్ళైనా తాత కాళ్ళకి బంధనాలు వేసి కూర్చోబెట్టారు వాళ్ళు. శంకరాచార్యుల వారు వనదుర్గ మంత్రాలతో సరస్వతీదేవిని కట్టేసినట్టు తాతని వాళ్ళ పసిచేష్టితముల చేత నా కాళ్ళు కట్టి కాకినాడలో ఉంచారు. లేకపోతే ఈ పాటికి 10 ఊళ్ళు తిరుగుతూ ఎక్కడో ఉండేవాడిని. వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగుండదని ఎవరు మీ మనవలు వెళ్ళిపోగానే అని నోళ్లు తెరుచుకుని ఎదురు చూస్తున్నారు తప్ప ఎవరు ధైర్యం చేసి రండి అనలేకపోతున్నారు. కాబట్టి నేను వచ్చే నెలలో కూడా కొంత భాగం వరకు కాకినాడలో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ బహుశా గురు పూర్ణిమకి ఈ లోపల 5 ఊళ్ళు తిరగడం మళ్ళీ ప్రారంభమైపోతుంది. అందుకని నేను మీతో మనవి చేసేది ఏమిటంటే, హనుమ జయంతి మనందరం ఎంతో వైభవోపేతంగా చక్కగా నిర్వహిద్దాం. అది మన కుటుంబాలన్నిటికీ శ్రీరామ రక్ష. అందుకని హనుమ జయంతి నాడు ఉదయం రండి అందరూ. అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉదయం 7 గంటలకు ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం అయ్యేటట్టుగా రూపకల్పన చేస్తాను. హనుమ జయంతి కాబట్టి ఆ రోజు సాయంకాలం 6:30 హనుమద్ వైభవానికి సంబంధించి కొన్ని విశేషమైన విషయాలతో ఒక ప్రసంగం చేస్తాను. కాబట్టి తిరిగి మనం హనుమ జయంతి నాడు కలుసుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్